చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయమడివైన తండ్రి, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాలమందు మీ పరిశుద్ధమైనటువంటి సాన్నిధ్యంలోనికి మేము వచ్చిన్నాము. మీరు మాకు అనుగ్రహించేటువంటి వాక్యము మేము ధ్యానించి దానిని గురించి ఆలోచించేటువంటి వారం గాను, దానిలో ఉన్నటువంటి సత్యమును తెలుసుకునేటువంటి వారం గాను, మీరు మీ వాక్యమును ఎందు నిమిత్తమై మాకు అనుగ్రహించున్నారో ఆ యొక్క గొప్ప ఉద్దేశము చొప్పున మేము జరిగించేటువంటి వారంగా మా యొక్క జీవితములలో ఉండగలుగునట్లుగా నీ యొక్క క్రియను మా ద్వారా జరిగించండి. ఈ ఉదయకాలం ముందు మేము ఒక ప్రత్యేకమైనటువంటి అంశముని గురించి ఆలోచించవలనని ఆలోచించుండగా మీరే ప్రభువా మీ యొక్క సన్నిధిని మాకు అనుగ్రహించి మా యొక్క నడతలను మీకు ఇష్టమైనవిగా చేయండి. మా బుద్ధిహీనతను తొలగించి మేము వెర్రితనముతో ముందుకు వెళ్లేటువంటి వారముగా కాక నీ ఉద్దేశముల చొప్పున ముందుకు సాగేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. క్రీస్తునామం ముందు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రియమైనటువంటి వారిలారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ యొక్క ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. మీరంతా కూడా ప్రభువులో దినదినము అభివృద్ధి చెందుతున్నారని ఆశిస్తూ ఉన్నాను. డిసెంబర్కు ముందుగానే మనము క్రిస్మస్ను గురించి ఆలోచించటం ప్రారంభిస్తాం. సంవత్సరం యొక్క చివరి దినములకు మనం వస్తున్నప్పుడు క్రైస్తవులమైనటువంటి మనకు సాధారణంగా గుర్తు వచ్చేటువంటి అంశం ఏమిటంటే, క్రీస్తు జననం అనేటువంటిది క్రిస్మస్ పండుగ అనేటువంటిది సాధారణంగా జ్ఞాపకం వస్తూ ఉంటుంది. దీనిని గురించి సంబరపట్టం అనేటువంటిది సాధారణంగా జరిగేటువంటిది. ఎందుకంటే పండుగ అనగానే సంబరం అనే మాట, సంతోషం అనేటువంటిది దానిని ఫాలో అవుతూ ఉంటుంది. ఈ విధంగా క్రిస్మస్ అని చెప్పగానే పెద్దవారి నుండి చిన్న పిల్లల వరకు సంతోషముతోనూ ఆనందముతోనూ ఈ యొక్క పండుగను జరుపుకునేటువంటి గడియ అయి ఉన్నది, సందర్భమై ఉన్నది. పిల్లలైనటువంటి వారు ఈ సమయంలో బహుసందడి చేసేటువంటి సమయంగా ఇది ఉంటూ ఉంటుంది. అదేవిధంగా యవనస్తులైనటువంటి వారు సహితం ఈ పండుగ సమయంలో బాగా ఈ లోక రీతిగా, శరీర రీతిగా, మానసిక రీతిగా ఆలోచించేటువంటి వారుగా, ఆనందించేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. అయితే పెద్దలైనటువంటి వారికి రెండు కలిసినటువంటి అంశంగా ఉంటూ ఉంటాయి. పండుగను బట్టి కొంత సంతోషం ఉన్నట్లయితే మరికొంత ఈ లోక సంబంధమైనటువంటి వ్యయభారములకు సంబంధించినటువంటి అంశములు కూడా వారిని వెంటాడుతూ ఉంటాయి. ఎందుకంటే పండుగ అనగానే దానికి అనుబంధంగా ఉండేటువంటి ఖర్చులు అనేటువంటివి, వ్యయం అనేటువంటిది, ఇదంతా కూడాను వారిని వెంటాడుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా తండ్రులైనటువంటి వారు, గృహమునకు యజమానులైనటువంటి వారు, ఇలాంటి వారికి ఎక్కువగా ఈ యొక్క సిట్యుయేషన్ ఉంటూ ఉంటుంది. గృహిణులైనటువంటి ఆడువారికి ఇది పెద్ద అంశం కాకపోవచ్చు. ఒకవేళ అంశమైనప్పటికీ దానిని గురించి పెద్ద ఆలోచించేటువంటి వారుగా వారు ఉండకపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క సీజన్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి సంతోషకరమైనటువంటి సందర్భమై ఉంటూ ఉంటుంది. క్రీస్తు ప్రభువు కూడాను మానవ రూపంలో ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన పండుగలు జరుపుకోవడం అనేటువంటిది చేస్తూ ఉండేవాడు. జూయిష్ కస్టమ్ ప్రకారము కొన్ని పండుగలకు తప్పనిసరిగా వారెక్కడ ఉన్నప్పటికీ దేవాలయమునకు వెళ్లవలసి ఉంటుంది. తప్పనిసరిగా వారు వెళ్లి తీరాలి. అలాంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఆ ఫెస్టివల్స్ కి తప్పనిసరిగా ఆయన అటెండ్ అవుతూ ఉండేవాడు. ఈ విధంగా మనం కూడాను సంతోషంగా ఉండటం అనేటువంటిది పండుగలో భాగమై ఉన్నది కాబట్టి సంతోషించటం అనేటువంటిది చాలా చాలా సమంజసమైనటువంటిది. మన ఇళ్లలో బర్త్డేలు అనేటువంటివి జరుపుకుంటూ ఉంటాం. మనకందరికీ పరిపాటి. పెద్దవాళ్ళైనటువంటి వారు బర్త్డేలు జరుపుకునే వాళ్ళు ఉన్నారు. పిల్లలైనటువంటి వారు జరుపుకునేటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి. మరి ముఖ్యంగా బాగా చిన్న పిల్లలైనట్లయితే, ఫస్ట్ బర్త్డే అయినట్లయితే దానిని ప్రత్యేకంగా మనం అందరం కూడాను జరుపుతూ ఉంటాము. ఈ విధంగా పిల్లలైనటువంటి వారి విషయంలోనూ, బాగా వయసులో పెద్ద వయాల్లో అయినటువంటి వారి విషయంలోనూ వారి బర్త్డే అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా ఉంటుంది. ఈ రెండు కోవలకు చెందినటువంటి వారికి మధ్యనున్నటువంటి వారు సహితము వారి వారి స్థితిని బట్టి, వారి వారి యొక్క గమనింపును బట్టి, వారు వారు దానిని గురించి మనస్కరించేటువంటి దానిని బట్టి వారు బర్త్డేను జరుపుకోవటం అనేటువంటిది చేస్తూ ఉంటారు. ఈ బర్త్డే పండుగను ఎవరు జరుపుకుంటారండి అని ఆలోచిస్తే వారి సంబంధికులు, మరి ముఖ్యంగా కుటుంబీకులు జరుపుకుంటూ ఉంటారు. ఈ సందర్భంలో స్నేహితులను, బంధువులను, ఇరుగు పొరుగు వారిని కూడా ఈ సెలబ్రేషన్కు ఆహ్వానించడం అనేటువంటిది వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే లోకములో ఒకే ఒక బర్త్డే అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి బర్త్డేగా ఉన్నది. ఆ బర్త్డే లాంటిది మరింకెన్నడు నువ్వు రాదు, ఇక రాబోదు. అది ఎవరి బర్త్డే అండి, ఏంటండి అంత గంభీరమైనటువంటి బర్త్డే ఏదై ఉన్నదండి అని అడిగినట్లయితే, బైబిల్ పాత నిబంధనలో ఎవరిని గురించి అయితే లోపల మెన్షన్ చేస్తూ సూచిస్తూ ఆ యొక్క కార్యములన్నీ కూడా జరిగినట్లుగా చెప్తూ ఉన్నారో ఆ వ్యక్తి యొక్క బర్త్డే. అంటే మరో విధంగా చెప్పాలంటే పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రతి పుస్తకం క్రొత్త నిబంధనలో వ్రాయబడినటువంటి ఒక వ్యక్తికి సంబంధించి వ్రాయబడి ఉన్నవి. అంటే ఆ వ్యక్తి మీద ఫోకస్ చేస్తూ ఆయన రానయ్యున్నాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, లోపల తెలియజేస్తూ, ఆ దినములలో జరుగుతున్నటువంటి అంశములను ప్రస్తావిస్తూ, దీనిని నిగూఢంగా తెలియజేస్తూ వ్రాయబడినటువంటి పుస్తకములై ఉన్నవి. ఆయనే యేసుక్రీస్తు. క్రీస్తు యొక్క పుట్టుకను జరుపుకునేటువంటి పండుగ లేక సంబరమే క్రిస్మస్ పండుగ అని చెప్తాం. క్రీస్తు 2000 సంవత్సరములకు క్రితము ఆయన పుట్టాడు. ఆయన ఎక్కువ కాలం ఈ లోకంలో బ్రతికలేడు, 33 సంవత్సరములు బ్రతికాడు. ఆయన చేయవలసిన పని అంతా కూడా పూర్తి చేశాడు. ఆయన ఈ లోకమునకు ఎందు నిమిత్తమై వచ్చాడో దానిని పూర్తి చేసి, అంటే మరణించి పాపులందరికీ ప్రాయశ్చితముగా తన నిర్దోషమైనటువంటి రక్తమును బలిగా అర్పించి ఆయన చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచి ఆరోహణుడై వెళ్ళిపోయినటువంటి వాడు. బైబిల్ క్రీస్తుని గురించి అనేకమైనటువంటి అంశములు చెప్తున్నవి. అయితే ప్రధానంగా అది చెప్పేటువంటిది ఏంటంటే, ఆయన దేవుని ఏకైక కుమారుడు అని చెప్తూ ఉన్నది. ఏకైక కుమారుడు అంటే ఒకే ఒక కుమారుడు. బైబిల్ అనేక మందిని, ఆయన యందు విశ్వసించినటువంటి అందరినీ కూడాను ఆయన పుత్రులుగా స్వీకరిస్తూ ఉన్నది. అయితే క్రీస్తు ఆయన ఏకైక కుమారుడని చెప్పబడినండి. చాలా మంది ఏమంటూ ఉంటారంటే, అయితే ఇప్పుడు మీ దేవుడు ఎవరండి, తండ్రి అయినటువంటి యెహోవాగా చెప్పబడినటువంటి ఆయన, లేకపోతే కుమారుడైనటువంటి క్రీస్తుగా చెప్పబడినటువంటి ఈయన ఎవరండి మీ దేవుడు అని అడుగుతారు. బైబిల్లో కాన్సెప్ట్ ఏంటంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల త్రియేక దేవుడని ఆరాధించబడుతూ ఉంటాడు. ఇది నూతన నిబంధనకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ గా చెప్తూ ఉంటాము. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, ఆ తర్వాత పరిశుద్ధాత్మ కూడా ఉన్నాడు. ఈ ముగ్గురు విభిన్న వ్యక్తులుగా పనిచేసేటువంటి వారైనప్పటికీ వీరి యొక్క ఏకత్వం అనేటువంటిది దైవత్వంగా బైబిల్లో నూతన నిబంధనలో చెప్పబడినటువంటిది. దానినే క్రైస్తవులు త్రియేక దేవుడు అని చెప్తూ ఉంటారు. అంటే తండ్రి అయినటువంటి దేవుడే కుమారుడిగాను, కుమారుడైనటువంటి దేవుడే తండ్రిగాను ఒకరిలో ఒకరు ఇముడి ఉన్నటువంటి వారై ఉన్నారు. అంటే మరొక విధంగా చెప్పాలంటే నూతన బంధన కాన్సెప్ట్ ప్రకారము ఈ ముగ్గురు ముగ్గురుగా పనిచేయవచ్చు, కానీ ఉండేటువంటిది ఒకే విధమైనటువంటి ఒకే దేవుడుగా వారు ఉన్నారు. ఇది మనుషులకు అందనటువంటి కాన్సెప్ట్. ఎందుకంటే ఈ లోకంలో మనం చూసినప్పుడు అనేకమైనటువంటి కాన్సెప్ట్స్ మనకు అందవు. అవి ఏ విధంగా జరుగుతున్నాయి, ఏమిటనేటువంటి తెలియదు. మానవునికి ఉన్నటువంటి పరిజ్ఞానము చాలా చాలా తక్కువ. తనకు ఉన్నటువంటి నాలెడ్జ్ లిమిటెడ్ నాలెడ్జ్. ఇప్పటి వరకు మనం ఎంతో పురోభి వృద్ధిని సైన్స్లోను టెక్నాలజీలోను సాధించామని చెప్తున్నటువంటి మనము, ఇప్పటి వరకు ఫిజికల్ గా మనం చేరగలిగినటువంటి దూరం ఎంతవరకు అంటే, మన ప్రక్కనే తిరుగుతున్నటువంటి ఒక ఉపగ్రహం ఉన్నది చంద్రుడు, ఆ చంద్రుని వరకు మనం వెళ్ళగలిగాం. ఆ తర్వాత ఇంకొన్ని సుదూరంగా ఉన్నటువంటి మనతో పాటు ఈ సోలార్ సిస్టమ్ లో ఉన్నటువంటి ఇతర గ్రహములు ఉన్నవి. 9 గ్రహాలు అని చెప్తా ఉంటారు కదండి, ఈ నంబర్ని అటు ఇటు మారుస్తూ ఉంటారు. సరే, ఏది ఏమైనా 9 గ్రహాలని మనం అనుకున్నట్లయితే, ఈ 9 గ్రహాల్లో కొన్ని గ్రహాలకి మనము ఇక్కడ నుండి రాకెట్స్ ఇలాంటివి పంపగలిగాము, అక్కడ నుంచి నమూనాలు సేకరించగలిగాము, అక్కడ నుండి ఛాయాచిత్రాలు ఇక్కడ వరకు పంపగలిగాము, అంతవరకు మనం సాధించాము. కానీ ఈ సూర్యుని చుట్టూ తిరిగేటువంటి 9 గ్రహాలు, ఈ 9 గ్రహాల చుట్టూ తిరిగేటువంటి ఎన్నో ఉపగ్రహములు ఉన్నాయి. ఒక్కొక్క దాని చుట్టూ తిరుగుతున్నటువంటివి ఉపగ్రహములు ఎన్నో ఉన్నాయి. మన భూమికి ఒకటే అని చెప్పి మన చుట్టూ తిరుగుతున్నటువంటి ప్రతి సహగ్రహానికి ఉన్నటువంటి ఉపగ్రహాలు 1, 2 అని మనం చెప్పడానికి లేదు, ఎన్నో ఉన్నాయి. కొన్నిటికి 30 లెక్కలు ఉన్నాయి, కొన్నిటికి 20 లెక్కలు ఉన్నాయి. ఈ విధంగా ఉన్నాయి. అంటే ఆ గ్రహం చుట్టూ తిరిగేటువంటి ఉపగ్రహాలు అంటే చంద్రుళ్ళు ఎన్నున్నాయి అన్నమాట, అక్కడ 30 దాకా ఉన్నాయి, ఒక్కొక్క దాని చుట్టూ తిరిగేటువంటివి. ఇప్పుడు మనకి అసలు ఆ గ్రహాలే కనపట్టలేదు. నీకడైతే చూడగలిగినటువంటివి మనము చాలా తక్కువగా ఉంటాయి. సాయంత్రం పూట మనకు లేకపోతే ఉదయం కాకముందు మనము చిన్న చిన్న నక్షత్రాలు లాంటివి ఒక్కోసారి చూస్తూ ఉంటాము. అవి నక్షత్రాలు కాదు కానీ మన చుట్టూ ఉన్నటువంటి, మనతో పాటు సూర్యుని చుట్టూ తిరిగేటువంటి సహ గ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహాలని మనం చూడగలం కానీ గ్రహం చుట్టూ తిరిగేటువంటి ఉపగ్రహాలు 30 ఉన్నాయి అంటున్నారు. ఎక్కడండి ఏంటండి అని అడిగినట్లయితే అది ఆ గ్రహానికి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడాను నేకడైతే 30 వాటిని చూడలేమేమో, మరి అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ అవి వాడుకుని మనం చూడవలసి ఉంటుంది. ఈ విధంగా మన యొక్క నాలెడ్జ్ అనేటువంటిది చాలా చాలా పరిమితమైనటువంటి నాలెడ్జ్గా ఉంటున్నది. ఈ క్రమంలో మనము త్రిత్వ నాలెడ్జ్ని మనం ఫిజికల్గా దాన్ని తెలుసుకోవాలని అంటే మన మానసిక శక్తి అనేటువంటిది చాలదు. ఈ దేవుని ఏకైక కుమారుని గురించి బైబిల్ చెప్పేటువంటిది ఏంటంటే యేసు మానవునిగా ఉన్నటువంటి దేవుడు అని చెప్తా ఉన్నది. అంటే యేసు కుమారుడు అని పిలువబడుతున్నప్పటికీ ఆయన తండ్రి యందు ఉండి పనిచేసేటువంటి వాడై ఉన్నాడు, కాబట్టి ఆయన దేవుడై ఉన్నాడని చెప్తూ ఉంటుంది. కాబట్టి ఈ దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తుకు ఉన్నటువంటి లక్షణములు ఏంటంటే, ఒకటి పూర్తిగా దైవ లక్షణము, రెండవది పూర్తిగా మానవ లక్షణముగా ఈ లోకములో ఉన్నప్పుడు ఆయనకు ఉండినవి. ఇది మనము అర్థం చేసుకోవాలంటే కష్టము. ఈ డ్యూయల్ నేచర్ అనేటువంటిది కొంత కష్టమైనటువంటి కాన్సెప్ట్ మనుషులలో. సైన్స్ చదివేటప్పుడు మనం ఏమంటామంటే లైట్కు ఉన్నటువంటి నేచర్ ఏంటంటే డ్యూయల్ నేచర్ అని చెప్తాం. తిన్నగా పోయేటువంటి లక్షణము దానికి ఉన్నది, దానికి వేవ్ నేచర్ కూడా ఉండటం వలన అది ఇంకొన్ని వాటిని చేయగలుగుతుంది అని సైన్స్ చెప్తూ ఉంటుంది. అంటే ఎప్పుడు ఎలా ఉంటుంది అనేటువంటిది మనం చెప్పలేం, కానీ కొన్ని సందర్భాల్లో అది తిన్నగా పోయేటువంటి ఆ యొక్క లక్షణం కలిగి ఉన్నది, కొన్ని సందర్భాల్లో వేవ్గా కూడాను ప్రయాణించేటువంటి లక్షణము దానికి ఉన్నది అని చెప్తూ ఉంటారు. దేవుడు చేసినటువంటి కాంతికి ఆ విధమైనటువంటి లక్షణం ఉన్నప్పుడు దేవునికి తండ్రిగాను కుమారునిగాను ఉండేటువంటి లక్షణం ఆయనకు ఉండదా? తప్పనిసరిగా ఉంటుంది. ఈ కాన్సెప్టే మనము బైబిల్లో దేవుని ఏకైక కుమారుడైనటువంటి క్రీస్తుని గురించి చూస్తూ ఉంటాము. ఆయన తండ్రి అందున్నాడు కానీ కుమారుడు, ఆయన పూర్తిగా దేవుడు, ఆయన పూర్తిగా మానవుడు అని చెప్తూ ఉంటాము. ఇక మూడవది ఏంటంటే బైబిల్ చెప్పేటువంటిది క్రీస్తుని గురించి, ఆయన మాత్రమే నశించినటువంటి మానవుని రక్షించుటకు అర్హత కలిగినటువంటి వాడై ఉన్నాడు అని చెప్తూ ఉంటుంది. ఇదేంటండి ఆయన మాత్రమే అంటారేంటి, ఇంకెవరు లేరా లోకంలో? అనేక మంది ఉన్నారు, అవతార పురుషులని వచ్చినటువంటి వారు ఉన్నారు, ఇంకా చాలా చాలా మంది వచ్చి దేవుళ్ళని చెప్పుకున్నటువంటి వారు, చెప్పబడుతున్నటువంటి వారు ఉన్నారు. వీరందరినీ కూడాను పక్కన పెట్టేసి యేసుక్రీస్తు మాత్రమే మానవుని రక్షించగలిగినటువంటి అర్హత కలిగిన వాడై ఉన్నాడు అని ఎలా చెప్తున్నారంటే అది బైబిల్ చెప్పేటువంటి విషయం. బైబిల్ ఏమని చెప్తూ ఉన్నదంటే దేవుని యొక్క కుమారుడు ఈ లోకమునకు పంపబడిన నాడు. ఎందుకు పంపబడినాడు ఏంటి అనేటువంటి దాని గురించి మనం చూద్దాం. అయితే ఈయన చిందించినటువంటి ఆ పాప రహితమైనటువంటి రక్తమును బట్టి దేవుడు మనుషులనందరినీ, అంటే ఆయనకు ముందు ఉన్నటువంటి వారిని, ఆయన తర్వాత ఉండబోయేటువంటి వారిని, ఆయన సమయంలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడాను ఆ చిందించిన పాపరహిత రక్తము వలననే ఆయన తన సన్నిధులకి యాక్సెప్ట్ చేసేటువంటి వాడై ఉన్నాడు అనేటువంటిది బైబిల్ చెప్తున్నటువంటి సత్యము. ఇంకా క్రీస్తుని గురించి అనేకమైన విషయాలు మనం చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఆయన దేవుని ఏకైక కుమారుడని, ఆయన మానవుడు అదే సమయంలో పూర్తిగా దేవుడు అని, ఆయన మాత్రమే నశించిన మానవుని రక్షించటకు అర్హత కలిగినటువంటి వాడు అని చెప్పి చెప్తూ ఉన్నది. చాలా మంది ఏమంటూ ఉంటారంటే క్రీస్తు యొక్క బర్త్డేని గురించి ప్రస్తావిస్తూ, ఏమండి క్రీస్తు 25వ తారీఖున డిసెంబర్ నెలలో జన్మించాడని ఎక్కడున్నదండి ఆధారము అని అడుగుతూ ఉంటారు. ఆధారం అనేటువంటిది ఎట్లా వస్తుందంటే అసలు ముందు మనిషి ఉన్నాడు అనేటువంటిది తెలియాలి. మనిషి లేకుండాక ఆధారాలు అనేటువంటివి ఎక్కడి నుంచి వస్తాయో, మనిషికి సంబంధించినటువంటివి. కాబట్టి మనిషి అనేటువంటి వాడు ఉన్నాడా లేడా అన్నట్లయితే హిస్టరీ అనేటువంటిది, మిగిలినటువంటి ఎవిడెన్సెస్ అనేటువంటివి, క్రీస్తు చారిత్రకమైనటువంటి పురుషుడు, ఆయన ఇక్కడ ఈ లోకంలో పుట్టి పెరిగినటువంటి వాడు అని 100% ప్రూవ్ చేస్తూ ఉన్నాయి. ఈ కాలంలో కొంతమంది బుద్ధిహీనులు బయలుదేరి అసలు క్రీస్తు పుట్టనే లేదు అని చెప్పేటువంటి వారు తయారవుతూ ఉన్నారు. కొంతకాలం క్రితం ఒక అమ్మాయి మాట్లాడుతూ నేను విన్నాను. ఆ అమ్మాయి ఏదో రీసెర్చ్ చేస్తూ ఉన్నదంట. ఏంటి రీసెర్చ్ చేసేటువంటిది అని అంటే, ఈ యొక్క బైబిల్ అంశాల మీద రీసెర్చ్ చేయటానికి తప్పు అనుకున్నదంట. ఈ పరిశోధనలో ఆమెకి తేలింది ఏంటంటే అసలు క్రీస్తు పుట్టనే లేదనేటువంటి విషయం తెలిసిందంట. దానితో ఆమె హిందూరాలుగా మారిపోయి ఇప్పుడు ఏమంటదంటే క్రీస్తు అసలు పుట్టనే లేదండి, ఆయన లేనే లేడండి అని చెప్తా ఉన్నది. ఇదేంటమ్మా, నువ్వు క్రీస్తు యొక్క అంశములకు సంబంధించి బైబిల్కు సంబంధించి రీసెర్చ్ చేయటాకని నువ్వు తలంచావు, నిర్ణయించుకున్నావు, చేస్తూ ఉన్నావు. అసలు క్రీస్తే లేడని అంటావేంటి? ఏంటి దానికి సంబంధించినటువంటి అంశాలు ఏమి లేవంటే ఉన్నాయి కానీ ఆశించినంత లేవండి అంటది. ఉన్నాయి కానీ ఆశించినంత లేవు అనేటువంటిది అదొక రీజన్, నాకేం అర్థం కావట్లేదు. క్రీస్తు ఉన్నాడనేందుకు రీజన్స్ ఉన్నాయంట. అయితే ఈమె ఎంత అయితే రాయబడి ఉంటుందని ఆలోచించినో అంత ఈమెకి కనపడలేదంట. మరి మిగతా వాళ్ళందరికి ఎలా కనపడుతున్నాయి? నీ యొక్క రీసెర్చ్ అనేటువంటిది కొంతకాలం నుంచి ఒక 2-3 సంవత్సరాల నుంచి నువ్వు ప్రారంభించి ఉండవచ్చు. అయితే క్రీస్తు మీద రీసెర్చ్ చేసేటువంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు వీరంతా కూడా రకరకాలైనటువంటి అంశాలు రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. అయితే క్రీస్తుకు సంబంధించి అందరికీ కనపడినటువంటి విషయము నీకు ఒక్కదానికే కనపడిందా? పోనీ పూర్తిగా లేడు అనేటువంటిదే కనపడిందా? కాదంట, తక్కువగా కనపడిందంట. తక్కువగా కనపడింది కాబట్టి దాన్ని కొట్టేస్తున్నాను అంటది. ఏమన్నా అర్థం ఉన్నదండి? ఇలాంటి వాళ్ళు ఈ దినముల్లో చాలా మంది బయలుదేరుతూ ఉన్నారు. క్రీస్తును తోసివేసేటువంటి వ్యక్తులు బయలుదేరుతూ ఉన్నారు. అనేక మంది బయటి వారు క్రీస్తును ఎప్పుడు దుయ్యబడుతూ ఉంటారు, వాక్యమును దుయ్యబడుతూ ఉంటారు, వాక్యంలో తప్పులు ఉన్నాయని చెప్తూ ఉంటారు. రకరకాలుగా వారు దోషినటువంటి అర్థాలన్నీ కూడాను చెప్పి క్రైస్తవులైనటువంటి వారిని, బలహీనులైనటువంటి విశ్వాసులైనటువంటి వారిని పక్కతో పట్టించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క చివరి గడియలలో జరిగేటువంటి ఒక విషయం ఏంటంటే క్రైస్తవులైనటువంటి వారిని సహితము, కొంతకాలం విశ్వాసులుగా సాగినటువంటి వారిని సహితము సాతానుడు పట్టి వాళ్ళని సహితము విశ్వాసము నుండి బయటకు లాగివేసి వారిని తన ఏజెంట్లుగా వాడుకొని ఉన్నాడని వాక్యం చెప్తూ ఉన్నది. అది కళ్ళారా జరగటం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఇంతకు పూర్వం ఎన్నడనూ జరగనటువంటి విధంగా ఇది విస్తరిస్తూ ఉన్నది. కాబట్టి క్రీస్తు మరల రానై ఉన్నాడు అనేటువంటి బైబిల్ చెప్పేటువంటి సత్యమును ఇది మరొకసారి ప్రూవ్ చేస్తూ ఉన్నది. క్రీస్తు ఫస్ట్ టైం వచ్చినటువంటి దానిని గురించి క్రిస్మస్ అనేటువంటి పండుగతో మనం ఆచరిస్తున్నాం. అయితే క్రీస్తు మరొకసారి రానై అన్నాడు అది కూడా బైబిలే చెప్తున్నది. ఆయన నెక్స్ట్ టైం వచ్చినప్పుడు లోకమునకు తీర్పు తీర్చనై అన్నాడు. కాబట్టి మనము జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉన్నది. అయితే మన యొక్క ప్రస్తుత ధ్యానములు మొదటి సందర్భంలో ఆయన వచ్చినప్పుడు ఏమి జరిగినవి, ఎలా జరిగినవి, ఈ అంశములకు సంబంధించినటువంటి అంశములను మనము పరిశీలిస్తున్నాం. రెండవసారి రానై ఉన్నటువంటి అంశాలను గురించి మరి ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇంతకీ క్రీస్తు 25 డిసెంబర్ 5నే పుట్టాడు అని అనటానికి మీకు ఎవిడెన్సెస్ ఏంటండి అని అడిగేటువంటి వారి విషయం మనం మాట్లాడుతూ ఉన్నాం. ఒక వ్యక్తి లోకములో ఉన్నాడని ఖచ్చితంగా తెలిసిన తర్వాత ఆయన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ఇంకా మనకి దాంతో పని లేదు. ఎందుకంటే ఆయన యొక్క డేట్ ఆఫ్ బర్త్ను బట్టి మనం ఏదో ఉద్యోగాల్లోనూ తర్వాత కాలేజీకి అప్లై చేసి అక్కడ డేట్ ఆఫ్ బర్త్ వేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఏమీ లేదు. ఆయన 2000 సంవత్సరముల క్రితము ఈ లోకంలో ఉన్నటువంటి వాడు, చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయినటువంటి వాడు. ఇప్పుడు స్పెసిఫిక్ గా డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది మనకేం అక్కర్లేదు. అయితే ఒక రోజు ఆ మహానుభావుడు పుట్టాడు అని నిర్ణయించుకొని ఆ రోజున బర్త్డే జరుపుకోవడంలో తప్పేమన్నా ఉన్నదంటేనా? ఏమీ లేదు. మనుషులకు ఏ రోజు కావాలంటే ఆ రోజు, అది కన్వీనియన్స్ను బట్టి పెట్టుకునేటువంటి అంశాలు, సందర్భాలు లోకంలో ఎన్నోసార్లు ఉంటూ ఉంటాయి. నా బర్త్డే ఒకరోజు జరిగితే ఆ బర్త్డేకి సంబంధించినటువంటి పార్టీ మరొక రోజు జరుగుతూ ఉంటుంది. ఎందుకు అనంటే ఆ రోజు నాకును అటెండ్ అవ్వాల్సినటువంటి వారికి కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి అలా నేను పెట్టుకున్నానండి అని చెప్తూ ఉంటాను. ఇదే విధంగా దేవుని యొక్క కుమారుడైనటువంటి క్రీస్తు యొక్క బర్త్డేను, మొట్టమొదట ఈ లోకమునకు ఆయన వచ్చినటువంటి పుట్టక దినమును మనం ఆచరించుటకు ఒకనొక దినమును ఫిక్స్ చేశారు. అదే డిసెంబర్ 25వ తేదీ. ఆ దినమన అందరూ తలంచుకుని దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నట్లయితే నీ నొప్పేంటి నాకేం అర్థం కాలేదు. నీకు మనసులో ఉన్నటువంటి ఆ కడుపుబ్బ రోగం తప్ప, కేవలము ఏదో ప్రశ్నించాలని దురుద్దేశంతో వేసేటువంటి ప్రశ్న తప్ప అది నిజంగా సరైనటువంటి ప్రశ్న కాదని వారికి కూడా తెలుసు. అయితే సాతనుడు ఇలాంటి పిచ్చి వాదనలన్నీ కూడాను ఈ దినములలో వాడుకునేటువంటి వాడై ఉన్నాడు. ఈ వాదనలు అనాది కాలం నుండి ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి, ఇంకా ముందు కూడా మరింత ఉధృతం కాకపోతున్నాయి ఈ వాదనలు. ఇప్పుడు క్రీస్తుని గురించి వ్రాయబడినటువంటి పాత నిబంధన, దానిలోని అన్ని అంశాలనేటువంటివి క్రీస్తు వైపునకు మనలను నడిపిస్తూ ఉన్నవి అని పండితులైనటువంటి వారు చెప్తూ ఉన్నారు. ఈ క్రీస్తు పుట్టటానికి ఏంటని కారణం ఏంటి? దేవుడే తన కుమారుని ఈ లోకమునకు పంపవలసినటువంటి అవసరం ఏమై ఉన్నదండి అని అడిగినట్లయితే దానికి ఒక కారణం అనేటువంటిది ఉన్నది. ఈ కథ ఎక్కడ ప్రారంభమవుతుందంటే ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వల దగ్గర నుండి ప్రారంభమవుతున్నది. బైబిల్ చెప్పేటువంటిది ఏంటంటే దేవుడు తన సృష్టిలో భాగంగా మానవుని సృజించినప్పుడు ఆదాము అవ్వలను ఆయన సృజించటం జరిగింది. అయితే దేవుడు వారికి నియమ నిబంధనలను అనుగ్రహించాడు. లోకంలో ఉన్నటువంటి ప్రతి దానిని కూడా అనుభవించవచ్చని వారికి చెప్పాడు. అయితే ఒకే ఒక పండును తినవద్దు అని చెప్పాడు. మిగిలినటువంటివి ఏవైనా సరే మీరు తినండి అని చెప్పాడు వారికి. అయితే ఆ పండును వారు తినినప్పుడు ఆజ్ఞను మీరారు. దేవుని యొక్క ఆజ్ఞను మీరటం అనేటువంటిది అది తప్పు. అది దేవుని యొక్క దృష్టిలో పాపమై ఉన్నది. ఈ తప్పును ఎప్పుడైతే వారు చేశారో దేవుని యొక్క సన్నిధి నుండి వారు దూరపరచబడినారు. దేవునితో ఉన్నటువంటి సంబంధమును వారు కోల్పోయారు. ఇది ఎప్పుడో జరగలేదండి. చేసినటువంటి ఇద్దరు కూడాను మొట్టమొదటి మానవులు వారు. ఇంకా పిల్లలు వారికి కలగలేదు, వారి పిల్లలు కలగలేదు, ఇంకెవరు కలగక ముందే వారిద్దరే తప్పు చేసేసారు. కాబట్టి కథ అంత దూరం పోలేదు. వారి దగ్గరే దేవునితో వారికి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని తెగ్గొట్టేశారు. దేవునికి చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఆయన ఒక ప్రణాళికను కలిగినటువంటి వాడై వారిని చేసి ఉంటే ఇక్కడ ఉన్నటువంటి మనుషులు ఏం చేశారంటే ఎంతో దూరం వెళ్ళక ముందే ఈ తొలి మానవులైనటువంటి ఇద్దరు కూడాను ఈ జంట దేవుని యొక్క ఆజ్ఞను మీరి దేవుని నుండి దూరం అయిపోయారు. దీనిని పునరుద్ధరించాలని దేవుడు అనుకున్నాడు. దీనిని పునరుద్ధరించటం అని అంటే అర్థం ఏంటంటే దేవునితో ముందు ఎటువంటి సంబంధం అయితే వీరు కలిగి ఉన్నారో అటువంటి సంబంధాన్ని వీరిద్దరికి మరలా కలపాలంటే దేవునికి కావలసినటువంటి యాక్సెప్టబుల్ థింగ్ ఏంటంటే వారిద్దరి నిమిత్తమై ఆ చేసినటువంటి పాపము నిమిత్తమై పాప ప్రోక్షణ అనేటువంటిది జరగవలసి ఉన్నది. ఆ పాప ప్రోక్షణలో ఇవ్వవలసినటువంటి రక్తము ఎలాంటిది అయి ఉండాలంటే నిర్దోషమైనటువంటిది, ఏ విధమైనటువంటి దోషము లేనటువంటి రక్తము చిందించవలసి ఉన్నది. సరే ఈ రక్తమును చిందిద్దాము అని చెప్పి మనము కోడెలను గాని పక్షులను గాని జంతువులు ఇతర జంతువులు ఏవైతే ఉన్నాయో వాటిని గనక మనం చిందించి ఆ రక్తమును పరిహారంగా చెల్లిద్దామనంటే అది దేవునికి యాక్సెప్టబుల్ కాదు. ఇప్పుడు అలాంటి మానవుడు లేడు అక్కడ. వారిద్దరే ఉన్నారు. అయితే మనుషులందరూ కూడాను వారి నుండి రాగబోయేటువంటి వారంతా కూడాను పాపంతోనే అదే విధమైన దోషము సంక్రమించి వస్తున్నటువంటి వారు అయి ఉంటారు. కాబట్టి ఇలాంటి రక్తమును చిందించగలిగినటువంటి మనుషుడు ఎవ్వరూ లేకపోయారు. అందువల్ల దేవుడు ఏం చేశాడంటే తానే నరరూపముగా ఈ లోకమునకు వచ్చి తన కుమారునిగా పంపబడి ఆయన తన ప్రశస్తమైనటువంటి రక్తమును మనుషులందరి యొక్క పాప క్షమాపణ నిమిత్తమై ప్రోక్షించి ఆయన ఆ బలియాగమును చేసి మనుషుని తిరిగి దేవునితో కలపగలిగినటువంటి ఒక అవకాశమును ఇచ్చాడు. అక్కడ అవకాశమును వాడుకోవాలంటే చేయవలసినటువంటిది ఏంటంటే దేవుని కుమారుని యొక్క పాప బలియాగమునందు విశ్వసించవలసి ఉన్నది. అంటే అర్థం ఏంటంటే దేవుడే తన కుమారుని ఈ విధంగా పంపాడని ఆయన చిందించినటువంటి రక్తమునందు నిరీక్షించుట ద్వారా తాను చేసినటువంటి పాపములన్నిటికీ విముక్తి కలుగుతున్నదని మనుషుడు విశ్వసించి దాని అందు నిలిచి కొనసాగినటువంటి వాడైనట్లయితే అప్పుడు దేవుడు అతనిని తన యొద్దకు యాక్సెప్ట్ చేసేటువంటి వాడై ఉంటాడు. ఇది విశ్వసించి నిరీక్షించడం అనేటువంటి అంశమై ఉన్నది. కాబట్టి ఆ ఒక్క అంశమును దానికి ఉంచి ఈ యొక్క ప్రాయశ్చిత్తం అనేటువంటి దానిని ఏ విధమైనటువంటి విలువ చేత ఏ విధమైనటువంటి నువ్వు పని చేయాల్సినటువంటి అవసరం లేకుండానే కేవలము విశ్వసించడం ద్వారా మాత్రమే దానిని పొందగలిగినటువంటి ఆ ఉచితమైనటువంటి అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే నీవు దానిని అంగీకరిస్తున్నావా లేదా అనేటువంటిది మాత్రమే ప్రశ్న. నీవు దాని గురించి డబ్బు వెచ్చించాల్సినటువంటి అవసరం లేదు. లేకపోతే ఎక్కడికో వెళ్ళి నీ యొక్క భక్తి విశ్వాసములను అక్కడ నువ్వు చూపవలసినటువంటి అవసరం లేదు. అక్కడ నీవు పూజించవలసినటువంటి అవసరం లేదు. అక్కడ నువ్వు ఆరాధించవలసినటువంటి అవసరం లేదు. ఎక్కడైతే నువ్వు ఉన్నావో అక్కడే ఆ గడియలోనే దేవుని యొక్క కుమారుని యొక్క యాగమును నీవు యాక్సెప్ట్ చేయగలిగినటువంటి ఆ పాసిబిలిటీని దేవుడు అనుగ్రహించాడు. ఈ యొక్క బలియాగం అనేటువంటిది 2000 సంవత్సరములకు పూర్వమే దేవుడు దాని నేను ముగించి పూర్తి చేశాడు. కాబట్టి ఇప్పుడు నీ ముందును నా ముందును నిలిచి ఉన్నటువంటి అంశం ఏంటంటే, నీవు దేవుడు కలుగజేసినటువంటి ఈ యొక్క బహుమానమును యాక్సెప్ట్ చేసి దాని యందు నిరీక్షించి దాని యందు విశ్వసించి కొనసాగేటువంటి వాడుగా ఉంటున్నావా లేదా అనేటువంటిది మాత్రమే ప్రశ్న అయి ఉన్నది. ఇది దేవుని యొక్క బలియాగమునకు సంబంధించినటువంటి విషయము, క్రీస్తును దేవుడు ఈ లోకంలోనికి పంపటానికి ఉన్నటువంటి కారణమై ఉన్నది. ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి అంశం ఏంటంటే, ఈ బలియాగమునకు సంబంధించినటువంటిది కాదు, అయితే క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏం జరిగింది, రావటానికి కారణం ఏంటనేటువంటి దాని యొక్క విషయాన్ని గురించి మనం చదువుతూ దానిని గురించి ప్రస్తావించేటువంటి క్రమంలో దీనికి ఉన్నటువంటి కారణం గురించి మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. తరువాత క్రీస్తు పుట్టుక ఏ విధంగా వ్యత్యాసమైనది అనేటువంటి అంశాన్ని గురించి మనం ఆలోచిద్దాం. క్రీస్తు అందరిలాంటి వ్యక్తే కదండి, ఆయన కూడా ఒక స్త్రీకి పుట్టాడు, ఆ తర్వాత మనలాగే చనిపోయాడు, ఆ తర్వాత ఏదో లేచాడని మీరు చెప్తా ఉన్నారు, కానీ లేచాడనేటువంటిది మేమైతే నమ్మట్లేదు, ఆయన చనిపోయాడు పాతి పెట్టబడ్డాడు అనేటువంటిది చాలా మంది అంటూ ఉంటారు. అయితే క్రీస్తు చనిపోయిన తర్వాత పాటి పెట్టబడి అదే విధముగా మనలాగే ఉండిపోయినట్లయితే, ఆయన శరీరం కూడా మన శరీరముల వలె సమాధిలో ఉండిపోయినట్లయితే ఆయనకు మనకు ఉన్నటువంటి భేదం అయితే ఏమీ లేదు. అయితే ఆయన మరణమును జయించి తిరిగి లేచినాడు. ఆయన చనిపోయిన తర్వాత ఎక్కడైతే పాతి పెట్టబడినాడో అక్కడ జరిగినటువంటి అంశములు అనేటువంటివి బైబిల్లో క్లియర్ గా వ్రాయబడి ఉన్నవి. అక్కడ క్రీస్తు ప్రభు లేచినట్లుగా ఆయన తర్వాత ఆయన శిష్యులకు ఆయన ప్రేమించినటువంటి ఇతరులకు కనబడినట్లుగా, వారితో కలిసి భోజనం చేసినట్లుగా, వారితో సంభాషించినట్లుగా, ఆయన పరమునకు కొనిపోబడుతున్నటువంటి సమయములో సహితము ఆయన శిష్యులు ఆయనను చూచి సాక్ష్యం ఇచ్చినట్లుగా మనకు గ్రంథంలో తెలియబడుతూ ఉన్నది. ఈ విధంగా మనకు ఆయనకు చాలా తేడా అనేటువంటిది ఉన్నది. ఆయన మానవుడు, 100% మానవుడే, కానీ ఆయన 100% దైవము కూడా అని ఏ విధంగా మనం దీనిని బట్టి చెప్పవచ్చు. ఇప్పుడు ఆయన యొక్క పుట్టుక ఏ విధంగా వ్యత్యాసమైనటువంటిది అనేటువంటి అంశములను పరిశీలించేటప్పుడు మొట్టమొదటిగా మనము చూసేటువంటిది ఏంటంటే, ఆయన పురుష ప్రమేయము లేనటువంటి పుట్టుకను పుట్టి ఉన్నాడు. బైబిల్లో ఆయన పుట్టినప్పుడు ఏం జరిగింది అనేటువంటి విషయాల గురించి ప్రత్యేకంగా వ్రాయబడి ఉన్నవి. ఈ అంశములలో మొట్టమొదటి చెప్పబడినటువంటిది ఏంటంటే, ఆయన ఒక కన్యకకు జన్మించినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఆమె పురుష ప్రమేయము లేకుండగా ఒక బిడ్డకు జన్మనిచ్చినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఈ లోకంలో ఉండేటువంటి ఏ మానవుడైనప్పటికీ, పుట్టినటువంటి ఎవరైనప్పటికీ స్త్రీ పురుషుల యొక్క ప్రమేయం లేకుండగా వారు పుట్టడం అనేటువంటిది సంభవించదు. అయితే ఈ ఒక్క సందర్భంలో మాత్రము కన్య గర్భవతి అయి కుమారుని కనినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఈ లోక సంబంధంగా యోసేపు యొక్క కుమారునిగా ఆయన పిలువబడినాడు. యోసేపు యొక్క పర్యవేక్షణలో ఆయన పెంచబడినాడు. కానీ ఆయన యోసేపు యొక్క ప్రమేయం వలన పుట్టినటువంటి కుమారుడు కాదు. ఇది మనుషులకు అర్థం కానటువంటి విషయం. ఎందుకంటే ఇలాంటి ప్రమేయం లేకుండా పుట్టేటువంటి వారు ఈ లోకంలో ఎవ్వరు లేరు. అయితే అది దేవుని వలన కలిగినటువంటిది కాబట్టి అలాంటిది సాధ్యమై ఉన్నది. పరిశుద్ధాత్మ మరియను దీవించినప్పుడు మరియ గర్భవతి అయి ఆమె కుమారుని కన్నది. చాలా మంది అంటూ ఉంటారు, పరిశుద్ధాత్మ మరియ కలయికల వల్ల యేసు పుట్టాడు కదండి అని వికృత వితండ వాదనాలు చేసేటువంటి వారు ఉంటారు. దేవుడు శక్తివంతుడు, దేవుడు మనలను సృజించినటువంటి వాడు. ఆయన సర్వశక్తివంతుడైనప్పుడు ఆయన ఒక కన్యకు బిడ్డనివ్వటంలో అది ఏమంత పెద్ద గొప్ప విషయం ఏమి కాదు, మనకు సాధ్యమయ్యేటువంటిది కాదు. కానీ దేవుడే ఇవ్వాలని అనుకున్నట్లయితే ఆ విధంగా ఇస్తుటకు ఆయన శక్తివంతుడై ఉన్నాడు. చాలా మంది ఈ లోకంలో ఇతర గ్రంథాలు చెప్పేటువంటి అనేకమైనటువంటి నమ్మలేనటువంటి వాటిని నమ్ముతూ ఉంటారు, గాని కథలను నమ్ముతూ ఉంటారు, గాని మరియ యొక్క జన్మనిచ్చుటను గురించి కన్యక ఎక్కడ కూడాను బిడ్డకు జన్మనివ్వదండి, కాబట్టి ఇదంతా కూడాను మేము నమ్మలేమని, నిన్ను నమ్మమని ఎవరు బతిమలాడలేదు, నువ్వు నమ్మినట్లయితే అది నీకు మేలు, నువ్వు నమ్మకపోయినట్లయితే అలా ఉండు. నువ్వు నమ్ముతున్నటువంటి ఇతరులైనటువంటి వారు జన్మించారని చెప్పబడుతున్నటువంటి ఆ యొక్క కథలు ఏ విధంగా సత్యమైనవో, ఏ విధంగా నమ్మదగినటువంటివో మాకు కొంచెం తెలియజేస్తే మేము కూడా నేర్చుకోగలం. రెండవది, అనాదిగా దేవుని యొద్దనున్నటువంటి కుమారుడు మానవ జన్మతో ఈ లోకానికి ఒక మానవుడుగాను ఒక దైవముగాను పంపబడినాడు. అంటే దైవం అనేటువంటి వాడికి ఈ లోకంలో ఉన్నటువంటి పరిధులు అనేటువంటివి ఏవి పనిచేయవు, లిమిట్స్ అనేటువంటివి ఏవి పనిచేయడు. ఆయన సర్వము నిలిచి ఉన్నటువంటి వాడు, ఎక్కడైనా ఉన్నటువంటి వాడు అనేటువంటి కాన్సెప్ట్ లో దేవుని గురించి మనం చెప్తూ ఉంటాం. మంచిది. అయితే ఒక మనుషుడుగా ఉన్నప్పుడు మనిషికి ఒక ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఉంటుంది. మనిషి ఎంతవరకు అయితే కనపడతాడో మనిషి అక్కడ అంతవరకే ఉన్నాడని మనం చెప్తాం. ఈ విధంగా దేవుడైనటువంటి వాడు తన కుమారుని రూపంలో ఒక మనిషిగా, మానవతార రూపంలో, మనిషి రూపంలో వచ్చి ఆయన కొంతకాలం సంచరించడం అనేటువంటిది ఇది చాలా వ్యత్యాసమైనటువంటి విషయంగా మనం చెప్పవచ్చు. మూడవ పాయింట్, క్రీస్తు యొక్క పుట్టుక ఎన్నో వందల సంవత్సరాలకు ముందు నుండి ప్రవచింపబడి నెరవేర్చబడినటువంటి అంశముగా ఉన్నది. క్రీస్తు యొక్క పుట్టుకను గురించి పాత నిబంధన గ్రంథంలో అనేకమైనటువంటి ప్రవక్తలు ఎన్నో వందల సంవత్సరములకు ముందే ప్రవచించినటువంటి వారై ఉన్నారు. వారు చెప్పినటువంటి అంశములు, ప్రవచించినటువంటి ఆ యొక్క ప్రవచనముల యొక్క నెరవేర్పే దేవుని కుమారుని యొక్క జన్మగా మనకి ఈ లోకములో క్రిస్మస్ రూపంలో ఉన్నది. ఈ విధముగా ప్రవచించబడి ఆ తర్వాత పుట్టినటువంటి వారైనటువంటి వారు ఎవరు లేరు. మనుషులు పుట్టారు, వారు చేసినటువంటి ప్రవచనాలు అనేటువంటివి చెప్పి చెప్తా ఉన్నారు. ఇదిగోండి నేను చనిపోయిన తర్వాత మరలా ఇన్ని సంవత్సరాలకి ఇక్కడ ఇలా పుట్టబోతున్నానని చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, చెప్తున్నారు, చనిపోతున్నారు. కానీ ఆ విధంగా ఎక్కడా జరగటం లేదు. కాబట్టి ఒక ప్రవక్త ప్రవచించటం అనేటువంటిది ఆ ప్రవచనాలకు సరిపోయినట్లుగా ఇక్కడ క్రీస్తు జన్మ నెత్తటం అనేటువంటిది పూర్తిగా సరిపోయినటువంటి అంశంగా క్రీస్తు యొక్క పుట్టక ఉన్నది. క్రీస్తు యొక్క పుట్టుకలో దూతలు ప్రముఖ పాత్ర వహించారు. వారు మెసెంజర్స్ గాను వాడబడినారు. అదేవిధంగా క్రీస్తు పుట్టిన సమయంలో వారు స్తుతించేటువంటి, గానము చేసేటువంటి వారుగాను వాడబడినారు. ఇది బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాము. నూతన నిబంధన గ్రంథములో యేసు పుట్టినప్పుడు గొల్లలకు వార్తను తెలియజేసినటువంటి వారెవరంటే దూతలు మాత్రమే. అదే విధముగా ఆయన పుట్టిన తర్వాత పరలోక సైన్య సమూహము స్తుతించినట్లుగా కూడాను బైబిల్ గ్రంథంలో, నూతన నిబంధన గ్రంథంలో చెప్పబడినది. ఇంతేకాకుండా క్రీస్తు పుట్టేటువంటి సమయములో మరియతో దేవదూత మాట్లాడినది, యోసేపుతో దేవదూత మాట్లాడినది, అదే విధంగా జకరియాతో, అంటే జకరియా అంటే ఎవరంటే బాప్తిస్మ ఇచ్చు యోహాను యొక్క తండ్రి ఉన్నాడు. వీటన్నిటి గురించి మనం విపులంగా చదువుకోబోతున్నాం ముందు ముందు. ఈ ముగ్గురుతోనూ దూత మెసేజెస్ తెలియజేసినట్లుగా మనం చూడబోతూ ఉన్నాము. కాబట్టి క్రీస్తు పుట్టుకకు ముందు పరలోక దూతలు మెసెంజర్స్ గా వాడబడినారు. అదే విధంగా ఆయనను స్తుతించినటువంటి సైన్య సమూహంగా కూడా చెప్పబడి ఉన్నారు. ఇటువంటిది జరిగినటువంటిది ఏ మానవుని యొక్క చరిత్రలోనూ లేదు. ఏ వ్యక్తి యొక్క జననము జరిగినప్పుడు ఈ విధంగా సంభవించినటువంటి సంభవములు అనేటువంటివి లేవు. ఆ విధంగా క్రీస్తు జననం అనేటువంటిది, ఆయన పుట్టుక అనేటువంటిది వ్యత్యాసమైనటువంటిదై ఉన్నది. ఆయన జన్మించినటువంటి సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి తార వెలిచినది. ఆ తారను చూచి జ్ఞానులైనటువంటి వారు ఒక మహానుభావుడు ఈ లోకములో జన్మించి ఉన్నాడు అని తెలుసుకున్నారు. వారు తెలుసుకుని ఆయన మహానుభావుడని గ్రహించి వారి జ్ఞానమును బట్టి వారు ఆ మహానుభావుని చూడాలని ఆశపడి ఆ విధంగా ప్రారంభించినారు. ఈ విధంగా వారు వెళుతున్నప్పుడు మొట్టమొదటిగా వారు వెళ్ళినటువంటిది ఎక్కడికి వెళ్లారంటే హేరోదు మహారాజు యొక్క సంస్థానమునకు నడిపింపబడినారు. హేరోదు దగ్గర వారు మాట్లాడవలసినటువంటి విషయములన్నీ కూడా, ఏమి మాట్లాడారో, ఎలా జరిగినాయో, ఇదంతా కూడా మనం విపులంగా ముందు ముందు చూద్దాం. అయితే హేరోదు నుండి బయలుదేరిన తర్వాత వారు శిశువు యొద్దకు వెళ్లేటప్పుడు ఆ తార వారిని నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ విధంగా ఒక తార అనేటువంటిది పుట్టటం అనేటువంటిది, ఆ తార అనేటువంటిది వ్యక్తులను నడిపిస్తూ వారిని ఆయన యొద్దకు చేర్చటం అనేటువంటిది ఏ వ్యక్తి యొక్క జీవితంలోనూ జరిగినటువంటి అంశం కాదు. ఈ విధముగా క్రీస్తు యొక్క జననం అనేటువంటిది చాలా వ్యత్యాసమైనటువంటిది, అది మన అలాంటి జన్మ కాదు. తర్వాత పాయింట్, క్రీస్తు పుట్టినటువంటి సమయంలో సాతాను తన పని తాను చేస్తూ ఉన్నాడు. అంతేకాదు క్రీస్తును సంహరింప చెయ్యాలని హేరోద్రాజు ద్వారా ప్రయత్నించాడు. అయితే అది వాడి వల్ల కాలేదు. ఎందుకంటే దేవుడు దానిని ఆశ్చర్యరీతిగా, ఆ కుట్రను ఆశ్చర్యరీతిగా తప్పించి వేసినాడు. ఏ పని అయినా సరే జరిగేటప్పుడు, దేవుని కార్యం ఒకటి జరుగుతున్నప్పుడు సాతానుడు తన ప్రయత్నము తను చేస్తూ ఉంటాడు. ఇక్కడ దేవుని యొక్క మహాకార్యము జరగనై ఉన్నది ఏమిటంటే, క్రీస్తు ప్రభువు పుట్టనై ఉన్నాడు. మానవునికి విమోచన, తన పాపము నుండి విమోచనను కలిగించనై ఉన్నాడు. కాబట్టి క్రీస్తు పుట్టినటువంటి క్షణము నుండి క్రీస్తు చనిపోయేటువంటి క్షణము వరకు క్రీస్తును సంహరించాలని చెప్పి సాతానుడు తన వ్యక్తుల ద్వారా ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో పుట్టినటువంటి సమయంలోనే హేరోదు రాజులో ప్రవేశించి ఆయనను అప్పుడే సంహరింపచేయాలని ప్రయత్నించాడు సాతానుడు. అయితే అది వాడికి సాధ్యపడలేదు. ఈ విధముగా క్రీస్తు యొక్క పుట్టుక అనేటువంటిది వ్యత్యాసమైనటువంటిదిగా మనకు కనబడుతూ ఉన్నది. మరి ఒక పాయింట్ ఏంటంటే, ఈయన యూదుల రాజుగా పుట్టినాడని చెప్పబడుతూ ఉన్నది. యూదుల రాజుగా పుట్టినటువంటి ఈయన ఒక రాజు అయినటువంటి వాడు. ఒక జనమునకు, సమూహమునకు ఆయన రాజుగా పుట్టినటువంటి ఈయన ఒక పశువుల తొట్టెలో పరుంట బెట్టబడినాడు అని చెప్తా ఉన్నది. ఎందువల్ల ఆ విధంగా జరిగినది అని అంటే, ఆ సమయంలో యోసేపు మరియలిద్దరు కూడాను ప్రజా సంఖ్యలో రాయబడవలననేటువంటి, వారి యొక్క పేర్లు నమోదు చేయించుకోవలననేటువంటి ఉద్దేశము చేత యూదయ బెత్లెహేములోనికి నజరేతు నుండి వచ్చారు. అక్కడికి వచ్చినటువంటి సమయంలో ఆమె యొక్క దినములు నిండినవి కాబట్టి ఆమె ఊరు కానటువంటి ఊరులోను, ప్రదేశం కానటువంటి మరి ఒక ప్రదేశంలోను ఆమె ఒక మగ శిశువునకు, క్రీస్తునకు జన్మనివ్వటం జరిగింది. అక్కడ తెలిసినటువంటి వారు ఎవరు లేరు. ఈ సమయంలో వారిని ఆదుకునేటువంటి వారు ఎవరు లేరు. సడన్ గా జరిగినటువంటి ఈ యొక్క అంశమునకు వారు ఎలా ప్రతిస్పందించాలో, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియలేదు. అక్కడ సత్రమునకు వెళ్ళినప్పుడు అక్కడ స్థలము లేకపోయినది. కాబట్టి ఏమి చేయాలి? పుట్టినటువంటి బిడ్డను ఎక్కడో చోట పరుండ పెట్టాలి. ఎక్కడ పెట్టాలని చూసినప్పుడు ఆ సమయంలో వారికి ఈ పశువుల తొట్టె కనపడినది. అక్కడ పొత్తి గుడ్డలతో చుట్టి ఆయనను పరుండ పెట్టడం అనేటువంటిది జరిగింది. ఏ రాజు కూడాను ఒక పశువుల తొట్టెలో పరుండ పెట్టబడినటువంటి సందర్భం ఎక్కడ లోకములో మొదటి నుండి ఇప్పటి వరకు ఎక్కడా జరగలేదు. ఈ విధంగా యూదుల రాజు అయినటువంటి వాడు క్రీస్తు యొక్క ఒక్క విషయంలో మాత్రమే జరిగినది. అంటే క్రీస్తు అలాంటి వాడా? దిక్కులేని వాడా? ఆయన యొక్క జననం అనేటువంటిది ఈ విధంగా అంత రిచ్ కింగ్, దేవుని యొక్క ఏకైక కుమారుని దేవుడు పంపిన తర్వాత ఒక పశువుల తొట్టెలో పెట్టేటువంటి ఆ యొక్క హీన స్థితిలో ఆయనను ఉంచినాడా, ఆయన తల్లిదండ్రులను ఉంచినాడా అని మనం ప్రశ్నించినప్పుడు, దీని వెనుక దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ప్రణాళిక అనేటువంటిది ఉన్నది. ఆయన పేదవాడుగానే ఉండినాడు, ఆయన రిచ్ పర్సన్ గానే ఉండినాడు, ఆయన సాధ్యము కానటువంటి వాటిని, అనేకమైనటువంటి వాటిని సాధ్యము చేసిన వాడిగా ఉండినాడు, పేదలకు చేరువుగా ఉండినాడు, ఉన్నతమైనటువంటి వారికి చేరువుగా ఉండినాడు, ఆయన జాలర్ల యొద్దకు వెళ్ళినాడు, బోధించినాడు, దయ్యములు పట్టినటువంటి వారిని విడిపించినాడు. ఈ విధముగా ఆయన ఈ లోకంలో వచ్చినప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి రాజులు తిరిగే విధంగా రాజులైనటువంటి వారి మధ్యన మాత్రమే ఆయన తిరగకుండగా సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ఇతరులు ప్రకటించే విధముగా ఆయన తన పుట్టక నుండి ఆయన మరణమై తిరిగి లేచే వరకు కూడాను మాదిరికరమైనటువంటి జీవితమును కలిగి ఉండినట్లుగా దేవుని యొక్క నిర్ణయము చొప్పున ఆయన పుట్టకలోనే ఆయన ఈ విధమైనటువంటి మాదిరికరమైనటువంటి ఆ యొక్క జన్మను దేవుడు ఆయనకు దయచేశాడు. తర్వాత పాయింట్ ఏంటంటే, ఈయన యొక్క జన్మ, క్రీస్తు యొక్క జన్మ సర్వలోకమునకు శుభవర్తమానము అని చెప్పబడినది. ఇది దేవదూతలు ప్రచారం చేసినటువంటి అంశమై ఉన్నది. సర్వలోకమునకు అని ఎందుకు చెప్పాడండి? ఒక పక్కన చూస్తేనేమో యూదులకు రాజని చెప్తున్నారు, అయితే సర్వలోకమునకు శుభవర్తమానం అని ఎందుకు చెప్పారండి అని అంటే, ఈయన ఆ సమయంలో యూదుల రాజుగా పుట్టినప్పటికీ ఆయన మరణ పునరుద్ధానముల వలన సర్వలోకము యూదులని లేదు, ఆ తర్వాత గ్రీసు దేశస్థుడని అన్యుడని లేదు. ప్రతి ఒక్కరి పాపము నిమిత్తము ఆయన ప్రాయశ్చిత్తమును చెల్లించనై ఉన్నాడు. కాబట్టి దూతలు ఏమని చెప్పారంటే, సర్వలోకమునకు శుభవర్తమానము, ఆయన వచ్చి ఉన్నాడు, ఒక మార్గం అనేటువంటిది తెరవబడుతున్నది. దేవుడు తనతో తిరిగి మానవునితో సంబంధం కలిగేటువంటి ఒక ప్రాసెస్ ని స్టార్ట్ చేశాడు. ఈ ప్రాసెస్ లో మొట్టమొదటి అంశము ఆయనను ఈ లోకమునకు పంపటం అనేటువంటిది. ఈ పంపబడటం అనేటువంటిది జరగబోతున్నది కాబట్టి దీనిని గురించి దూతలైనటువంటి వారు సర్వలోకమునకు శుభవర్తమానమని వారు చెప్పటం జరిగింది. ఈ విధంగా క్రీస్తు యొక్క పుట్టుక ఇది చాలా ప్రత్యేకమైనటువంటిది. ఈ విధంగా సర్వలోకమునకు శుభవర్తమానం అని చెప్పబడినటువంటిది లోకములో ఏ రాజును గురించి చెప్పబడలేదు. ఎంతో మంది రాజులు వచ్చారు, ఎంతో మంది వెళ్ళిపోయారు. లోకమంతటిని చుట్టి జయించినటువంటి అలెగ్జాండర్ లాంటి రాజులు కూడా వచ్చారు, చనిపోయారు. అయితే కేవలము క్రీస్తును గురించి మాత్రమే ఈ యొక్క శుభవర్తమానము అనేటువంటిది, ఆయన యొక్క జన్మమును గురించి మాత్రమే శుభవర్తమానం అని చెప్పబడినది తప్ప మరి ఎవరిని గురించి కాదు. తర్వాత పాయింట్ ఏంటంటే, క్రీస్తు పుట్టినప్పుడు గొప్పవారికి పేదవారికి ఏ తారతమ్యములు లేకుండగా మనుషులకు ఈయన జన్మ వార్త అనేటువంటిది తెలియజేయబడినది. క్రీస్తు యొక్క జన్మ సందర్భంగా దూతలైనటువంటి వారు గొల్లలకు వార్తను తెలియజేయటం జరిగింది. అదే విధంగా తార జ్ఞానులకు వార్త తెలియజేయటం జరిగింది. చదువు లేని వారికి, చదువు ఉన్నటువంటి వారికి, జ్ఞానులైనటువంటి వారికి, అజ్ఞానులైనటువంటి వారికి, సమాజంలో ఉన్నతమైనటువంటి వారు అని పిలువబడేటువంటి వారికి, సమాజంలో అట్టడుగు స్థాయి అని చెప్పబడేటువంటి ప్రజలకు సైతము ఈయన యొక్క జన్మ వార్త తెలియజేయబడటం జరిగింది. కాబట్టి ఈయన యొక్క జన్మ అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటిది. అది మన జన్మ వంటి జన్మ కానే కాదు. మరి ఒక పాయింట్, ఈయన పుట్టక వలన తప్పిపోయిన మనిషికి తిరిగి దేవునితో ఐక్యమయ్యేటువంటి, ఏకమయ్యేటువంటి అవకాశం అనేటువంటిది, ఆ మహాభాగ్యం అనేటువంటిది ఉచితముగా కలిగినది. ఇది అన్నిటినీ మించినటువంటి అంశమై ఉన్నది. ఈయన రావటమే దీని నిమిత్తమై వచ్చి ఉన్నాడు. ఈ పని నిమిత్తము ఆ పనిని ఆయన పూర్తి చేసి ఉన్నాడు. ఆ పనిని పూర్తి చేసి పరమునకు చేరి ఉన్నాడు. కాబట్టి ఈయన పుట్టుక వలన తప్పిపోయినటువంటి మనిషి దేవునితో తిరిగి ఐక్యపరచబడటం అనేటువంటిది సాధ్యమైనది. ఇంకా కొంతకాలం ఆయన ఉండవలసి వచ్చినది. ఆయన చేయవలసిన పనులు ఇంకెన్నో ఉన్నాయి మనుషునిగా, అవన్నీ పూర్తి చేయవలసి ఉన్నది. అయితే మొట్టమొదటి స్టెప్ ఏంటంటే ఆయన లోకంలోనికి రావటం అనేటువంటిది. అదే ఒక ప్రత్యేకమైనటువంటి గడియగా చెప్పబడుతున్నది. దానినే మనము క్రిస్మస్ దినము అని చెప్పుకుంటున్నాము. ఇలాగా ఇంకొన్ని చెప్పవచ్చును, కానీ ప్రస్తుతానికి ఇంతటితో సరిపెడదాం. తర్వాతి అంశం ఏంటంటే, క్రిస్మస్ దేనిని తెలియజేస్తూ ఉన్నది? ఇప్పటి వరకు మనం చూసినటువంటి అంశాలు ఏంటంటే, క్రిస్మస్ అంటే ఏమిటి, రెండవది క్రీస్తు ఎవరు, ఇక మూడవది క్రీస్తు పుట్టుకకు కారణమేమిటి, నాలుగవది క్రీస్తు పుట్టుక ఏ విధంగా వ్యత్యాసమైనటువంటిది అనేటువంటివి మనం చూసాం. ఇప్పుడు తర్వాత పాయింట్, క్రిస్మస్ దేనిని తెలియచేస్తున్నది అనేటువంటి అంశాన్ని గురించి మనం చూడబోతున్నాం. క్రిస్మస్ దేవుడు తన ఏకైక కుమారుని లోకానికి మానవ రూపంలో పంపినటువంటి ఆ గడియను తెలియజేస్తూ ఉన్నది. క్రిస్మస్ అనేటువంటిది మనం సెలబ్రేట్ చేసుకోవటానికి, దీనిని పండుగగా మనం జరుపుకోవటానికి కారణం ఏంటంటే, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి ఉన్నాడు. లోకాన్ని ఎంతో ప్రేమించి ఉన్నాడంటే లోకములో ఉన్నటువంటి నిన్నును నన్నును ప్రేమించి ఉన్నాడు. కాబట్టే తాను ఎంతవరకు వెళ్ళాడంటే, తన కుమారుని, ఏకైక కుమారుని నీ నిమిత్తము నా నిమిత్తము ఆయన యొక్క ప్రశస్త రక్తమును చిందించి ఆ ప్రాయశ్చిత బలిని అర్పించు వరకు ఆయనను పంపటం జరిగింది. అంతగా దేవుడు మనలను ప్రేమించాడు. దేవుడు తన ఏకైక కుమారుని లోకానికి మానవ రూపంలో పంపినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి, ఆ ప్రశస్తమైనటువంటి, ఆ విలువ కట్టలేని గడియను ఇది సూచిస్తూ ఉన్నది. రెండవది, దేవుని ప్రణాళికలో ఒక అతీతమైనటువంటి ఘట్టంలో మొట్టమొదటి మెట్టును ఇది తెలియజేస్తుంది. దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. మనం మనుషులము ఆది నుండి అంతం అని చెప్పేటువంటి యొక్క టైంలో దేవునికి ఒక ప్రణాళిక అనేటువంటిది, చేయవలసిన ప్రణాళిక అనేటువంటిది ఉన్నది. ఈ ప్రణాళికలో చాలా ఘట్టాలున్నాయి. ఆ ఘట్టములలో ఒక ఘట్టం ఏంటంటే, దేవుడు ఈ లోకమునకు మానవుని పాపము నిమిత్తమే ప్రాయశ్చిత్తము చేయు నిమిత్తము తన కుమారుని పంపటం అనేటువంటిది, ఆ పనిని పూర్తి చేయటం అనేటువంటిది అది ఒక ఘట్టం ఉన్నది. ఈ ఘట్టంలో మొట్టమొదటి మెట్టు ఏంటంటే క్రీస్తు లోకములకు రావటం. ఆ తర్వాత ఆయన చేయవలసినటువంటి జీవితం అంతా కూడా చేసి పరమునకు తిరిగి వెళ్ళిపోవటం అనేటువంటిది. ఈ ఘట్టంలో మొట్టమొదటి మెట్టు అయినటువంటి క్రీస్తు యొక్క జన్మను ఇది తెలియజేస్తూ ఉన్నది. పాపం చేసి దేవుని నుండి దూరం అయిపోయినటువంటి మానవుని పట్ల దేవునికి కలిగినటువంటి అపారమైనటువంటి ప్రేమను ఇది తెలియజేస్తున్నది. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, దేవుడు మానవుని ఎంతగా ప్రేమించి ఉన్నాడంటే, దేవునితో పాపము చేసినటువంటి మానవుడు తిరిగి ఐక్యపరచబడటం అనేటువంటిది దేనిని కోరిందంటే, నిర్దోషమైనటువంటి రక్తం యొక్క బలిని కోరినది. ఆ రక్తమును ఇవ్వగలిగినటువంటి వారు ఎవరు లేరు కాబట్టి దేవుడు తన ఏకైక కుమారుని పంపి లోకమునకు ఆయనను బలిగా అర్పించటం ద్వారా ఈ దౌర్భాగ్యపు మానవుని తన యొద్దకు చేర్చుకునేటువంటి ఆ యొక్క ఏర్పాటును, ఆ యొక్క వీలును కలిగించాడు. కాబట్టి ఎంత ప్రేమ దీనిలో ఉన్నది అనేటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోగలము. మానవ పాప ప్రాయశ్చిత బలి నిమిత్తమై ఈ లోకమునకు దేవుని కుమారుని రాకనిది తెలియజేస్తూ ఉన్నది. మానవునికి దేవుడిచ్చినటువంటి వెలకట్టలేనటువంటి భాగ్యమును, ఉచిత బహుమతిని ఇది తెలియజేస్తున్నది. మనం ఇందాక చెప్పుకున్నాము, దీనిని మనం వెలకట్టలేము. ఏమంటే, నేను నా పిల్లవాడిని ఎవరి నిమిత్తమైన బలిగా ఇవ్వటానికి ఒప్పుకుంటానండి. ఎవరు ఒప్పుకోము. కొంతకాలం క్రితం మేము ఒక కాలేజీకి వెళుతూ ఉండేవాళ్ళం. ఆ కాలేజీకి వెళ్ళినప్పుడు అక్కడ మా పని ఏంటంటే ఒక టేబుల్ పెట్టుకోవటం. ఆ టేబుల్ మీద ఈ బైబిల్స్, ఆడియో బైబిల్స్, ట్రాక్స్, చిన్న చిన్న పుస్తకాలు ఇవన్నీ కూడా పెట్టుకునేవాళ్ళం. ఎవరైనా వచ్చినట్లయితే అక్కడికి వాళ్ళకి సువార్త చెప్పి అక్కడ ఈ వీటిని ఉచితంగా ఇస్తూ ఉండేవాళ్ళం. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు లోకమంతటి నుండి వస్తూ ఉంటారు. అన్ని కంట్రీస్ నుండి, దాదాపు 130 కంట్రీస్ నుండి అక్కడ విద్యార్థులు అనేటువంటి వారు ఉంటూ ఉంటారు, వేల సంఖ్యలో ఉంటూ ఉంటారు. సరే, మేము అక్కడ కూర్చొని ఈ బైబిల్స్ ని వాటిని ఇస్తున్నటువంటి సమయంలో కొంతమంది మిడిల్ ఈస్టర్న్ స్టూడెంట్స్ కొంతమంది వస్తూ ఉండేవారు. వీరు అరబ్ కంట్రీస్ నుండి వస్తూ ఉండేవారు. వారు ముస్లింలని మాకు తెలుసు. సరే, వారు వచ్చి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగొచ్చా అనేవారు. అడగండి బాబు అనేవాళ్ళం. వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, దేవుడు క్రీస్తును తన ఏకై కుమారుడని ఈ లోకానికి పంపించాడని బైబిల్ చెప్తా ఉన్నది కదా, దేవుడు తన ఏకైక కుమారుని పంపి ఈ లోకమునకు ఆయనను బలిగా అర్పించటం ద్వారా ఈ దౌర్భాగ్యపు మానవుని తన యొద్దకు చేర్చుకునేటువంటి ఆ యొక్క ఏర్పాటును, ఆ యొక్క వీలును కలిగించాడు. దేవునికి తన కుమారుని పట్ల ఏమాత్రం ప్రేమ లేదా? ఎందుకని తన కుమారుని అలా ఎందుకు పంపుతాడండి? మీ కుమారుని మీరు పంపరు కదా. దేవుడు అంత శక్తివంతుడు, తన కుమారుని ఎందుకు పంపుతాడండి? అది సెన్స్ కూడా లేదు కదండి అని అడుగుతూ ఉండేవారు. దానికి మేమేం చెప్పామంటే, అక్కడే ఉన్నది దేవుని యొక్క ప్రేమ అనేటువంటిది. దేవుని ప్రేమ మనుషుని పట్ల ఎంత ఉన్నదో అది తెలియజేస్తున్నది. ఏ ఒక్కరూ ఈ లోకరీతిగా తండ్రి అయినటువంటి వాడు తన కుమారుని ఇతరుల నిమిత్తమై చంపేటువంటి వాడుగా, చంపబడటానికి అనుమతించేటువంటి వాడుగా ఉండడు, కానీ దేవుడు ఆ విధంగా చేయగలిగాడు అని చెప్తూ ఉండేవాడు. ఇట్ డజంట్ మేక్ సెన్స్ అండి అని చెప్తూ ఉండేవాళ్ళు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి ఏంటంటే, వారికి ఉన్నటువంటిది ఏంటంటే, దేవుడు చాలా శక్తిమంతుడు అయినప్పుడు తాను ఆ రకంగా తన కుమారుని చంపబడటానికి ఎలా అనుమతిస్తాడు అనేటువంటిది ఆ యొక్క భ్రమలో వారు ఉంటూ ఉండేవారు. సరే, వాళ్ళతో మేము పెద్ద ఆర్గ్యుమెంట్ పెట్టుకునేవాళ్ళం కాదు. కొన్ని విషయాలకి మేము చెప్తూ ఉండేవాళ్ళం. కొన్ని విషయాలకి మీరు బైబిల్ చదవండి, మీకు అర్థమవుతుందని చెప్పేవాళ్ళం. కాకపోతే ఇంకేవైనా సోర్సెస్ ఉన్నట్లయితే ఆ సోర్సెస్ ఎందుకు వాళ్ళని డైరెక్ట్ చేస్తూ ఉండేవారు. ఈ విధంగా దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపటం అనేటువంటిది దేవుడిచ్చినటువంటి వెలకట్టలేనటువంటి భాగ్యమును, ఉచిత బహుమతిని మనకు తెలియజేస్తూ ఉన్నది. తరువాత ప్రజలందరికీ కలగబోయేటువంటి మహాసంతోషకరమైన సువర్తమానమునిది తెలియజేస్తూ ఉన్నది. ఎందువల్ల తెలియజేస్తుందంటే, మానవునికి ఏమాత్రము సాధ్యం కానటువంటి, ఏమాత్రము హోప్ అనేటువంటిది, నిరీక్షణ లేనటువంటి ఆ యొక్క సందర్భంలో దేవుడు తానే తన కుమారుని ప్రాయశ్చిత్తముగా ఒక దౌర్భాగ్యుడైనటువంటి మనిషిని రక్షించు నిమిత్తమై తన కుమారుని పంపటం అనేటువంటిది ఎంత సంతోషకరమైనటువంటి సువర్తమానమో మనము అర్థం చేసుకోనగలము. దీని వలన దేవునిని తిరిగి మనుషుడు చేరేందుకు ఒక మార్గం ఏర్పడినది. ఇది ఏ విధముగానూ సాధ్యపడినటువంటి మార్గము. కాబట్టి దానిని మనం అర్థం చేసుకున్నప్పుడు మనకి ఇది ఎంత విలువైనటువంటి భాగ్యమో, ఉచితంగా దీనిని దేవుడు ఎందుకు అనుగ్రహించాడు అనేటువంటిది మనం ఆలోచించుకున్నప్పుడు ఆయన యొక్క కృపను, ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో మనము అర్థం చేసుకోగలము. తరువాత లూకా సువార్త 2:14 ఏమని వ్రాయబడినదంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును అని వ్రాయబడినది. ఇక్కడ వ్రాయబడినటువంటి అంశం ఏంటంటే, సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమ ఆయన ఇలాంటి ఏర్పాటును ప్రజల నిమిత్తమై చేశాడు. ఆయన ఎంతటి వ్యక్తి, ఆయన ప్రేమ ఎంత ఉన్నది, ఆయన కనికరము తప్పిపోయిన మనుషుని మీద ఎంత ఉన్నది, ఆయనకు మహిమ అనేటువంటి దానిని గురించి అది తెలియజేస్తుందని చెప్తున్నారు. రెండవది ఏంటంటే, ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుందండి అని చెప్తున్నది. అయితే ఇక్కడ మనం ఈ లోకంలో మనం ప్రస్తుత పరిస్థితిని గమనించినట్లయితే, ఆయనకు ఇష్టంగా బ్రతకాలని నువ్వు చూచినట్లయితే, ఆయనకు ఇష్టమైనటువంటి వాటిని నువ్వు చేయాలని చూచినట్లయితే, భూమి మీద నీకు సమాధానం కాదు కదా, ఉన్న సమాధానం పోయేటువంటి విధంగా ఉంటూ ఉంటుంది. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి అటువంటిది, మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం అటువంటిది, మన చుట్టూ ఉన్నటువంటి వారు అలాంటి వారు. కాబట్టి నీవు ఆయన చెప్పిన మాటల ప్రకారము నడుచుకునవలనని చూచినట్లయితే నీకు సమాధానం ఉండదు, బాహ్యరీతిగా నీకు సమాధానం ఉండదు. అయితే నీ హృదయాంతరంగంలో ఆ సమయంలో ఉండేటువంటి సమాధానం అనేటువంటిది బహు గొప్పది. చుట్టూ నీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ నీ లోపల మాత్రము సమాధానం అనేటువంటిది ఉంటుంది. ఆ సమాధానం అనేటువంటిది నువ్వెప్పుడు చూడగలుగుతావంటే, నీవు దేవునికి ఇష్టుడై ఉండాలని, ఏమైనప్పటికీ దేవుని చిత్తమును మాత్రమే చేయాలని, ఆయనకు మాత్రమే లోబడాలనేటువంటి ఆ యొక్క ఉద్దేశం చేత ముందుకు నడుస్తూ ఉండేటువంటి వాడమైనట్లయితే, ఆ విధంగా కొనసాగుతూ ఉన్నప్పుడు చుట్టూ శ్రమలు ఉంటాయి, కానీ లోపల ఉండేటువంటి ఆ యొక్క సమాధానం అన్నదే, అది నువ్వు ఎంత ఖర్చు పెట్టినప్పటికీ, ఎంత డబ్బు నీ దగ్గర ఉండినప్పటికీ అది నీకు రానే రాదు. అటువంటి సమాధానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆ సమాధానాన్ని మనం పొందటానికి ఇష్టపడము. మనకు ఎలా ఉండాలంటే క్విక్ ఫిక్స్ మెథడ్స్ ఉండాలి. చుట్టూ ఉన్నటువంటివన్నీ కూడాను సమాధానంగాను బాగాను ఉండే విధంగా ఉండాలి. అది మనం 100,000 రూపాయలు లంచం పెట్టేసుకొని చేయించినటువంటి పని అయినప్పటికీ, ఒక 500 ఎక్కువ లంచం ఇచ్చేసి ఇంకో పని చేయించుకున్నప్పటికీ, లేకపోతే 10 అబద్ధాలు ఆడేసేసి 4 రకాల పనులు చేయించుకున్నప్పటికీ, మోసం చేసేసి డబ్బులు ధనార్జన చేసినప్పటికీ, అది మనకు కావాలి కానీ దేవునికి లోబట్టం అనేటువంటిది, నీతి న్యాయంగా నడుచుకుంటాం అనేటువంటిది, ఆయన బిడ్డగా నీవు కొనసాగుతూ నీవు దేవునికి ఇష్టడివై ముందుకు వెళ్ళటం అనేటువంటిది, అనేక మంది దానిని పక్కన పెట్టేసేటువంటి వాళ్ళుగా ఉంటున్నారు. అందువలన వాళ్ళేదో సమాధానంగా ఉంటుందని అనుకునేటువంటిది చివరికి వారికి సమాధానం లేనటువంటి స్థితిలోనికి వారిని తీసుకుని వెళ్ళేటువంటిదై ఉంటుంది. అయితే నువ్వు ఈ దినమందు ఎలా ఉన్నావు? నీవు దేవుడిచ్చేటువంటి సమాధానాన్ని పొందినట్లుగా ఆయనకి ఇష్టుడైనటువంటి వాడుగా ఉంటున్నావా? లేకపోయినట్లయితే నీవు ఏర్పాటు చేసుకుని నీవు సమాధానం అనుకునేటువంటి దాన్ని నీవు కలిగి ఉండాలని చూస్తున్నావా? మనకి మనము పరిశీలించుకునవలసినటువంటి వారమై ఉన్నాము. ఇప్పటి వరకు ఈ దినమందు మనం చదువుకున్నటువంటివి ఏమిటంటే, క్రిస్మస్ అంటే ఏమిటి, రెండవది క్రీస్తు ఎవరు, మూడవది క్రీస్తు పుట్టుకకు కారణమేమిటి, నాలుగు క్రీస్తు పుట్టుక ఏ విధంగా వ్యత్యాసమైనటువంటిది, ఐదు క్రిస్మస్ దేనిని తెలియజేస్తూ ఉన్నది. ఇక ఇప్పుడు మనం చదువుకోబోతున్నటువంటిది క్రిస్మస్ ఎప్పుడు అర్థవంతం అవుతుంది అనేటువంటి అంశము. గత కొంతకాలంగా 3 సంవత్సరాలుగా మనం అందరం కూడా కోవిడ్ తోటి బాధపడుతూ ఉన్నాము. ఈ వైరస్ అనేటువంటిది లోకంలోనికి వచ్చిన దగ్గర నుండి దాని యొక్క పరిణామాలు ఎలా ఉన్నాయి, ఎంత తీవ్రంగా ఉన్నాయి, ఏమేం జరిగినాయి అనేటువంటి అంశాలు మనకందరికీ పరిచయం అనేటువంటివి. అయితే కోవిడ్ వచ్చినటువంటి సమయంలో దానికి విరుగుడు అనేటువంటిది ఆ దినాల్లో లేదు. అయితే అది వచ్చి అనేకమైనటువంటి ప్రాణములను బరికొంటున్నప్పుడు దానికి విరుగుడును కనిపెట్టాలని ప్రత్యేకంగా దానికి నిధులు కేటాయించి అహర్నిశలు పనిచేసి సైంటిస్టులు అనేటువంటి వారు దానికి విరుగుడును కనుగొనటం జరిగింది. అది కనుగొన్న తర్వాత లోక వ్యాప్తంగా దానిని తీసుకోవటం అనేటువంటిది, అది పనిచేస్తూ ఈ మరణాలని తగ్గించటం అనేటువంటిది క్రమక్రమంగా చేస్తూ ఉన్నది. ఇంకను పూర్తిగా ఈ కోవిడ్ అనేటువంటిది పోలేదు, కానీ ఈ మందు దాని యొక్క పనిని ఇది చేస్తూ క్రమక్రమంగా ఈ మరణాల సంఖ్యను తగ్గిస్తూ ఉన్నదని మనకు తెలుసు. ఇప్పుడు ఈ సైంటిస్టులు తయారు చేసినటువంటి ఈ యొక్క ఇంజెక్షన్ అనేటువంటిది ఎప్పుడు ప్రయోజనకరంగా ఉంటుందండి? అది దేని నిమిత్తమైతే తయారు చేశారో దాని నిమిత్తమై వాడుకున్నప్పుడు, అది వాడబడినప్పుడు అప్పుడు అది ఆ మందు ప్రయోజనకరంగా ఉంటుంది. అది వాడబడవలసి ఉన్నది, దానిని వాడవలసి ఉన్నది జరిగినప్పుడు మాత్రమే అది కంట్రోల్లో ఉండేటువంటి అర్ధరహితమైనటువంటిదిగా అది ఉంటూ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు క్రీస్తు పంపబడినటువంటి ఆ యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది, మానవునికి దేవునితో తిరిగి ఆ యొక్క సంబంధమును కలిపేటువంటి విధంగా దేవుడు ఆ మార్గమును పూర్తి చేసేందుకు ఆ ఘట్టంలో ప్రథమ అంశము క్రిస్మస్ అనేటువంటిది. ఇప్పుడు ఇది ఎప్పుడు అర్థవంతమవుతుందంటే, దేవుడు ఏ పని నిమిత్తమై క్రీస్తును ఈ లోకానికి పంపినాడో దానిని నీవు గ్రహించి దానిని నీవు అర్థం చేసుకో, ఆ ఉచితమైనటువంటి బహుమతిని నువ్వు పొందేటువంటి వాడుగా ఉన్నట్లయితే, దానిని నువ్వు యాక్సెప్ట్ చేసేటువంటి వాడుగా ఉన్నట్లయితే, దానిని నీవు వాడుకున్నటువంటి వాడుగా ఉన్నట్లయితే, అప్పుడు ఇది అర్థవంతంగా ఉంటూ ఉంటుంది. అంటే దేవుడు చేయాల్సిన పని తాను చేశాడు, తాను మందును తయారు చేశాడు, పంపించాడు. దాని నువ్వు తీసుకోవలసి ఉన్నది, నీ లోపలికి ప్రవేశపెట్టవలసి ఉన్నది, నీవు పొందవలసిన మేలును ప్రయోజనం నువ్వు పొందవలసి ఉన్నది. అప్పుడు మాత్రమే అది అర్థవంతంగా అది ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, క్రీస్తు దేని నిమిత్తమై లోకమునకు వచ్చి ఉన్నాడో దానిని నువ్వు గ్రహించి ఉన్నావా? ఆయనను నీ సొంత రక్షకునిగాను ఆయన యొక్క రక్తము నీ యొక్క పాపములకు విమోచన కలిగిస్తున్నదని నమ్మినటువంటి వాడవై, నీవు దాని అందు విశ్వసించి నిలిచినటువంటి వాడవై కొనసాగేటువంటి వాడుగా ఉంటున్నావా? ఇక్కడ అనేక మంది ఏం చేస్తారంటే, అసలు మొదట దీన్ని కొట్టిపాడేస్తారు, ఇదంతా వేస్ట్ అండి, తీసేయండి అంటే వాళ్ళని పక్కన పెట్టండి. రెండవ కోవకు చెందినటువంటి వాళ్ళల్లో విశ్వసించేటువంటి వారు ఉంటారు, అయితే దానిలో నిలిచి కొనసాగేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఈ జాప్యం అనేటువంటిది జరుగుతున్నప్పుడు దేవుని యొక్క కృపను నీవు కాపాడుకుంటూ ఆయనలో నిలిచి ఉండి ఆ ఇరుకనేటువంటి మార్గంలో దేవుని యొక్క కట్టడల చొప్పున లోకమునకు ఎదురెదుతూ ముందుకు సాగేటప్పుడు నీవు దానిని చాలాసార్లు మధ్యలో విడిచిపెట్టేటువంటి వాడుగా ఉంటావు. నీవు మధ్యలో విడిచిపెట్టేటువంటి వాడుగా ఉన్నట్లయితే నువ్వు అక్కడే ఉండిపోతావు, దేవుని నీవు చేరలేవు. నువ్వు ముందుకు చేరాలంటే ఆ మార్గము ఇరుకు మార్గంలోనే ఉండాల్సి ఉన్నది, ఆ ఇరుకు మార్గంలోనే నువ్వు ముందుకు సాగవలసి ఉన్నది. అప్పుడు మాత్రమే నీవు చివరికి వెళ్ళి దేవుని చేరేటువంటి వాడుగా ఉంటూ ఉంటావు. కాబట్టి నీవు ఇప్పుడు ఈ పనిని నెరవేర్చేటువంటి వాడుగా ఉంటున్నావా? ఎంతో మంది ప్రారంభంలో చాలా ఉత్తేజంతో ఈ యొక్క నమ్మకపు చొప్పున తమ ఆత్మీయ యాత్రను ప్రారంభించినటువంటి వారుగా ఉన్నప్పటికీ మధ్యలో తప్పిపోయినటువంటి వారు అనేక మంది ఉన్నారు. రకరకములైనటువంటి కారణాలు, రకరకములైనటువంటి శోధనలు, రకరకములైనటువంటి ఎన్నో పరిస్థితుల వలన వాళ్ళు తప్పిపోయినటువంటి వారుగా ఉంటున్నారు. అయితే నువ్వు ప్రభు నమ్మినటువంటి వాడుగానావా? నిలిచినటువంటి వాడుగానున్నావా? కొనసాగేటువంటి వాడుగా ఉంటున్నావా? కొనసాగుతున్నటువంటి వాడుగా ఉంటున్నావా? ఈ ప్రశ్నలను మనమందరం వేసుకొని వీటి ప్రకారం మనం చేసినప్పుడు అంతం వరకు మనం కొనసాగినట్లయితే అప్పుడు క్రిస్మస్ అనేటువంటిది అర్థవంతమైనటువంటిదిగా నీ యొక్క జీవితంలో నా యొక్క జీవితంలో ఉండగలదు. ఆ విధంగా నీవు ఉండకపోయినట్లయితే అది కేవలము నిష్ప్రయోజనమైనటువంటిదిగా ఉండగలదు. మనం చూసినటువంటి అంశములు క్రిస్మస్ అంటే ఏమిటి, క్రీస్తు ఎవరు, క్రీస్తు పుట్టుకకు కారణమేంటి, క్రీస్తు పుట్టుక ఏ విధంగా వ్యత్యాసమైనటువంటిది, క్రిస్మస్ దేనిని తెలియజేస్తూ ఉన్నది, క్రిస్మస్ ఇప్పుడు అర్థవంతంగా ఉంటుంది అనేటువంటిది ఇంతవరకు మనం చూసాం. ఇక చివరిగా ఈ దినమందు క్రిస్మస్ ఇప్పుడు అర్థరహితమవుతుంది, అంటే అర్థం లేనటువంటిదిగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం కొంత చూడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. క్రిస్మస్ ఎప్పుడు అర్థరహితంగా ఉంటుందంటే, క్రిస్మస్ ఎందువల్ల వచ్చిందో నువ్వు తెలుసుకోకుండా ఉన్నప్పుడు, దేవుడు తలపెట్టినటువంటి ఈ విమోచన మార్గమును నువ్వు నమ్మకుండా అంగీకరించకుండా ఉన్నట్లయితే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఆ విధంగా అది అర్థరహితంగా తయారయ్యేటువంటి అవకాశం ఉన్నది. రెండవది, ఒకవేళ నువ్వు నమ్మినా గానీ నువ్వు నమ్మినటువంటి వానిలాగా బ్రతకరకుండా ఉన్నట్లయితే అది అర్థరహితంగా ఉంటుంది. మూడవది, దేవుడు క్రీస్తును లోకానికి ఎందువలన పంపాడో నీవు తెలుసుకోకుండా నశించిపోయినట్లయితే అది అర్థరహితంగా తయారవుతూ ఉంటుంది. ఇక చివరిదిగా, దేవుడిచ్చినటువంటి ఆ వెల కట్టలేని భాగ్యాన్ని అంగీకరించకుండా కేవలము ఉత్సవానికి సంబరాలకు వెర్రితనానికి నువ్వు పరిమితమైనట్లయితే అది అర్థరహితమవుతుంది. ఈ దినాల్లో మనం చూసినప్పుడు పండుగలు అనేటువంటివి ఏ విధంగా జరుగుతున్నాయంటే, పండుగ అనేటువంటిది సంతోషకరమైనటువంటి సమయం, మంచిది, అది సంతోషించవలసిన సమయం, మంచిది. అయితే జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, పండుగ ఎందువలన చేస్తున్నాం అనేటువంటిది అది చాలా మంది మనస్కరించరు, దానిని పక్కన పెట్టేసి ఈ సంబరాలకి ఈ ఉత్సవాలకి ఈ వెర్రితనానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారుగా అనేక మంది తయారవుతున్నారు. అది ఏదో చెప్తారండి, ఏదో కథ చెప్తా ఉంటారు, బైబిల్లో ఏదో రాయబడి ఉందంటారు, అదంతా మాకు అనవసరం అండి. మాకు కావాల్సిందే ఏంటంటే ఈ క్రిస్మస్ సంబరం అండి. దీని ముందు ఉండేటువంటి డ్రామాలండి, ఈ పాటలండి. ఇదిగోండి, ఇంటింటికి తిరగటం అండి, ఇండ్లకి తలుపు కొట్టడం అండి, వారికి శుభాకాంక్షలు తెలియజేయటం అండి, గిఫ్ట్లు పంపుకోవటం అండి, పప్పలు వండుకోవటం అండి, పంచిపెట్టడం అండి, ఆ రోజు పూర్తిగా భోజనం చేయటం అండి, ఆ తర్వాత ఫుల్గా తాగేసి పడుకోవటం అండి, ఇదండి అని చెప్పేటువంటి వారు లోకంలో ఎంతో మంది ఉన్నారు. క్రిస్మస్ రోజున తాగి బోధలు చేసేటువంటి బోధకులు సహితము పల్లెటూరులో చాలా మంది ఉన్నారు. ఇదే విధంగా సిటీస్ లోను టౌన్స్ లో కూడా ఇదే రకమైనటువంటి బోధకులు తయారవుతూ ఉన్నారు. క్రిస్మస్ అంశములను అంటే క్రిస్మస్ బోధిస్తున్నటువంటి ఆ యొక్క ప్రబోధాన్ని పక్కన పెట్టేసి దేవుడు దేని వలన దాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు అనేటువంటిది, క్రీస్తుని ఎందువలన పంపి ఉన్నాడు అనేటువంటి దాని యొక్క మీనింగ్ ను పక్కన పెట్టివేసి నీ యొక్క ఇష్టానుసారంగా సంబరాలకి ఉత్సవాలకి నీవు పరిమితమైనట్లయితే క్రిస్మస్ అనేటువంటిది నీకు అర్ధరహితంగా ఉంటుంది. ఇలాంటి క్రిస్మస్ లో నీవు ఎన్నో చేసి ఉండవచ్చును. పప్పలు తినటం అనేటువంటిది, తాగటం అనేటువంటిది, తిండితో నీ యొక్క పొట్ట నింపుకోవటం అనేటువంటిది, నీ ఇష్టానుసారంగా లోకంలో ఏదో అది సంతోషం అనుకుని సంబరపడతాం అనేటువంటిది, ఇప్పటి వరకు నువ్వు జరిపినటువంటి క్రిస్మస్ అన్నీ కూడాను ఆ విధంగానే జరిపి ఉండవచ్చును. అయితే నీవు నిజముగా క్రీస్తు దేని నిమిత్తమై పంపబడినాడు అది ఆలోచించి ఆ యొక్క మార్గమును నీవు దేవుడు ఏర్పాటు చేసిన విధంగా దానిని నేను అంగీకరించినటువంటి వాడవైనట్లయితే నీ యొక్క క్రిస్మస్ అనేటువంటిది బహు భిన్నమైనటువంటిది అయి ఉండగలదు. దేవుడిచ్చేటువంటి శాంతితోను సమాధానంతోను అది నిండినటువంటిది అయి ఉండగలదు. లోకము ఎన్నడూ ఇవ్వలేనటువంటి ఈ లోకములో నీకు తిండి అనేటువంటిది, ఆల్కహాల్ అనేటువంటిది, స్పిరిట్స్ అనేటువంటివి ఇవ్వలేనటువంటి సంతోషము దేవుడు నీకు ఇవ్వగలడు. మరి మన అందరం కూడాను ఈ దినమందు ఇప్పటి వరకు నీవు ఏ విధంగానో నాకైతే తెలియదు, అయితే ఇప్పటి వరకు నీవు అర్ధరహితమైనటువంటి క్రిస్మస్ ను జరుపుకుంటున్నటువంటి వాడవైనట్లయితే కనీసం ఈ దినమునైనను నీ కళ్ళు తెరిచినటువంటి వాడవై నీవు దేవుడు లోకానికి ఇచ్చినటువంటి ఆ యొక్క గిఫ్ట్ ను ఉచితమైనటువంటి బహుమానమును నీవు అర్థం చేసుకుని దానిని నీవు స్వీకరించి దాని యందు నీవు నిలిచి దానిలో కొనసాగేటువంటి వాడుగా ఉన్నట్లయితే నీకు అది మేలుకరమైనటువంటిది. దేవుడు ఆ యొక్క సంతోష సమాధానములను తాను దేని నిమిత్తమై క్రిస్మస్ను ఆయన నియమించి ఉన్నాడో, దేని నిమిత్తమై తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపి ఉన్నాడో, ఏ ఉద్దేశము చేత అయితే పంపి ఉన్నాడో ఆ ఉద్దేశమును నీవు ఎరిగినటువంటి వాడవై ఆ ఉద్దేశము చొప్పున నీవు జరిగించేటువంటి వాడవుగా నీ యొక్క క్రియలను సరిచేసుకున్నట్లయితే నీకు ఈ క్రిస్మస్ అనేటువంటిది మర్చిపోలేనటువంటి క్రిస్మస్ గా ఉండబోతున్నది. ఆ విధంగా మన యొక్క జీవితంలో ఈ సంవత్సరం జరుపుకునబోతున్నటువంటి యొక్క క్రిస్మస్ ఉండగలదని నీవు నమ్మి ఆ విధంగా ముందుకు సాగినట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమడివైన తండ్రి, మీ కృపా కాపుదలను మాకు అనుగ్రహించండి. మనుషుని మీరు ఎంత ప్రేమించున్నారో, దౌర్భాగ్యుడైనటువంటి ఒక మనుషుని మీరు జ్ఞాపకం చేసుకునవలసిన అవసరం లేదు. బుద్ధిహీనుడైపోయి తన ఇష్టానుసారంగా దూరం అయిపోయినటువంటి ఒక మానవుని నీవు జ్ఞాపకం చేసుకునవలసిన అవసరము ఏమాత్రము లేదు. అయితే నీవు దేవునిగా మనుషుని ఎంత ప్రేమించున్నావో అర్థం చేసుకునగలిగినట్లయితే తప్పిదములు చేసినటువంటి మమ్ములను మీ అందుకు తిరిగి చేర్చగలిగినట్లుగా మీరు యొక్క ప్రణాళికను ఏర్పాటు చేసి ఆ ప్రణాళిక ద్వారా మాకు మళ్ళా మార్గమును సుముగము చేసి ఉన్నారు. ఆ మార్గమును మేము ఎంచుకునేటువంటి వారంగా, ఆ మార్గంలో మేము నిలిచి ఆ మార్గంలో ముందుకు సాగేటువంటి వారంగా ఉండగలిగినట్లుగా మాకు సహాయం చేయండి. ఈ సంవత్సరం క్రిస్మస్ అనేటువంటిది మా యొక్క జీవితంలో ఒక గొప్ప నూతనమైనటువంటి సంతోషమును ఇచ్చేటువంటిది గాను, ఆ సంతోషం రానై ఉన్నటువంటి సంవత్సరంలో అంతా నిలిచి ఉండేటువంటిది గాను మాకు సహాయం చేయండి. క్రీస్తు నామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.